యోహాను 5. కొద్ది రోజుల తర్వాత యూదుల పండుగ వచ్చింది. యేసు యెరూషలేముకు వెళ్లాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కొలను ఉండేది. దీన్ని హీబ్రూ భాషలో బేతెస్థ అని అంటారు. దీని చుట్టూ 5 మండపాలు ఉండేవి. చాలామంది వికలాంగులు, గురుడ్డివాళ్లు, కుంటివాళ్లు, పక్షవాత రోగులు అక్కడ వేచి ఉండేవాళ్లు. అక్కడున్న వాళ్లలో ఒకడు 38 సంవత్సరాల నుండి రోగంతో బాధపడుతూ ఉన్నాడు. యేసు అతడక్కడ ఉండటం చూశాడు. చాలా కాలం నుండి అతడా స్థితిలో ఉన్నాడని గ్రహించి అతనితో,
నీకు నయం కావాలని ఉందా
అని అడిగాడు ఆ వికలాంగుడు.
అయ్యా, నీళ్లు కదిలినప్పుడు ఆ కోనేరులోకి దించడానికి ఎవరూ లేరు. అయినా వెళ్లటానికి ప్రయత్నిస్తుండగానే ఇంకొకడు నాకన్నా ముందు ఆ నీళ్ళలోకి దిగుతాడు
అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో,
లే, నీ చాప తీసుకుని నడువు
అని అన్నాడు. అతనికి వెంటనే నయమైపోయింది. అతడు తన చాప తీసుకుని వెళ్లిపోయాడు. ఈ సంఘటన విశ్రాంతి రోజున జరిగింది. తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో,
ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్రం ప్రకారం నీవు చేప మోసుకు వెళ్లటానికి వీల్లేదు
అని అన్నారు. కాని అతడు,
నాకు నయం చేసిన వ్యక్తి నీ చాప పట్టుకుని వెళ్ళు అని అన్నాడు
అని సమాధానం చెప్పాడు. వాళ్ళు,
నీ చాప తీసుకుని నడవమన్నవాడెవడు
అని అడిగారు. ప్రజల గుంపు ఉండటం వల్ల యేసు అక్కడ నుండి వెళ్లిపోయాడు. కనుక తనకు నయం చేసిన వాడెవరో అతడు చూపలేకపోయాడు. ఆ తర్వాత యేసు అతణ్ణి మందిరంలో కలుసుకొని,
చూడు, నీవు తిరిగి ఆరోగ్యవంతుడువయ్యావు. పాపాలు చేయటం మానేయి, లేకపోతే ఇంతకన్నా ఎక్కువ కీడు సంభవించవచ్చు
అని అన్నాడు. ఆ తర్వాత వాడు వెళ్లి తనకు నయం చేసిన వ్యక్తి యేసు అని చెప్పాడు. యేసు విశ్రాంతి రోజున ఇవన్నీ చేశాడని తెలియటం వల్ల యూదులు ఆయన్ని పీడించటం మొదలుపెట్టారు. యేసు వాళ్లతో,
నా తండ్రి అన్నివేళలా పనిచేస్తాడు, అందువల్ల నేను కూడా పనిచేస్తున్నాను
అని సమాధానం చెప్పాడు. ఈ కారణంగా యూదులాయన్ని చంపడానికి ఇంకా గట్టిగా ప్రయత్నించారు. వాళ్లు అతడు విశ్రాంతి రోజును పాటించకపోవటమే కాకుండా దేవుడు తన తండ్రి అని కూడా అంటున్నాడు, అలా చేసి తనను దేవునితో సమానం చేసుకుంటున్నాడు అని అన్నారు. యేసు,
ఇది నిజం. కుమారుడు ఏదీ స్వయంగా చేయలేడు. తన తండ్రి చేస్తున్న దాన్ని చూసి దాన్ని మాత్రమే కుమారుడు చేయగలడు. తండ్రి ఏది చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు. తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఉంది కనుక తాను చేస్తున్నవన్నీ ఆయనకు చూపిస్తాడు. భవిష్యత్తులో ఆయనకు ఇంకా గొప్పవాటిని చూపిస్తాడు. అప్పుడు మీరంతా ఆశ్చర్యపోతారు. తండ్రి చనిపోయిన వాళ్లను బ్రతికించినట్లే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చిన వాళ్లకు ప్రాణం పోస్తాడు. అంతేకాదు, తండ్రి ఎవరిమీదా తీర్పు చెప్పడు. తీర్పు చెప్పటానికి కుమారునికి సర్వాధికారాలు ఇచ్చాడు. తండ్రిని గౌరవించినట్లు కుమారుణ్ణి గౌరవించాలని ఇలా చేశాడు. కుమారుణ్ణి గౌరవించనివాడు ఆ కుమారుణ్ణి పంపిన తండ్రిని కూడా గౌరవించనట్లే పరిగణింపబడతాడు
అని అన్నాడు యేసు.
ఇది సత్యం. నా మాటలు విని నన్ను పంపినవానిని నమ్మువాడు అనంత జీవితం పొందుతాడు. అలాంటివాడు శిక్షింపబడడు. అంటే అతడు చావు తప్పించుకుని జీవాన్ని పొందాడన్నమాట. ఇది సత్యం. దేవుని కుమారుని స్వరం చనిపోయినవాళ్లు వినే కాలం రాబోతూ ఉంది. ఇప్పటికే వచ్చింది. ఆ స్వరం విన్నవాళ్లు కొత్త జీవితాన్ని పొందుతారు. ఎందుకంటే జీవానికి తండ్రి ఏ విధంగా మూలపురుషుడో అదేవిధంగా కుమారుడు కూడా జీవానికి మూలపురుషుడు. కుమారుణ్ణి మూలపురుషుడుగా చేసింది తండ్రి. కుమారుడు మానవాతారం పొందాడు కనుక తండ్రి ఆయనకు తీర్పు చెప్పే అధికారం ఇచ్చాడు. ఆయన స్వరం వినే కాలం రానున్నది. ఆశ్చర్యపడకండి, సమాధుల్లో ఉన్నవాళ్లందరూ ఆయన స్వరం వినే కాలం రానున్నది. వెలుపలికి రండి, మంచి చేసిన వాళ్లు నిరంతరం జీవించడానికి బ్రతికి వస్తారు, కీడు చేసిన వాళ్లు నిరంతరం శిక్షింపబడడానికి బ్రతికి వస్తారు. నేను స్వయంగా ఏదీ చెయ్యలేను. నేను దేవుడు చెప్పమన్న తీర్పు చెబుతాను. అందువలన నా తీర్పు న్యాయమైనది. నెరవేరవలసింది నా ఇచ్ఛ కాదు. నేను నన్ను పంపినవాని ఇచ్ఛ నెరవేర్చడానికి వచ్చాను. నా పక్షాన నేను సాక్ష్యం చెబితే దానికి విలువ ఉండదు. కాని నా పక్షాన సాక్ష్యం చెప్పేవాడు మరొకాయన ఉన్నాడు. నా విషయంలో ఆయన చెప్పే సాక్ష్యానికి విలువ ఉందని నాకు తెలుసు. మీరు మీ వాళ్లను యోహాను దగ్గరకు పంపారు. అతడు న్యాయం పక్షాన మాట్లాడాడు. మానవుని సాక్ష్యం నాకు కావాలని కాదు, మీరు రక్షింపబడాలని ఈ విషయం చెబుతున్నాను. యోహాను ఒక దీపంలా మండుచూ వెలుగునిచ్చాడు. కొంతకాలం మీరా వెలుగు ద్వారా లాభం పొంది ఆనందించారు. నా దగ్గర యోహాను సాక్ష్యానికన్నా గొప్ప సాక్ష్యం ఉంది. పూర్తి చెయ్యమని తండ్రి నాకు అప్పగించిన కార్యాలని నేను పూర్తి చేస్తున్నాను. ఈ కార్యాలు తండ్రి నన్ను పంపాడని నిరూపిస్తాయి. నన్ను పంపిన తండ్రి స్వయంగా నన్ను గురించి చెప్పాడు. మీరాయన స్వరం ఎన్నడూ వినలేదు, ఆయన రూపాన్ని ఎప్పుడూ చూడలేదు. అంతేకాక ఆయన పంపిన వాణ్ణి మీరు నమ్మటం లేదు, కనుక ఆయన బోధనలు మీ మనసులో నివసించటం లేదు. లేఖనాల ద్వారా అనంత జీవితం లభిస్తుందని మీరు వాటిని పరిశోధిస్తారు, కాని ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయి. అయినా మీరు నా దగ్గరకు వచ్చి నా నుండి క్రొత్త జీవితాన్ని పొందటానికి నిరాకరిస్తున్నారు. నాకు మానవుల పొగడ్తలు అవసరం లేదు, కాని మీ గురించి నాకు తెలుసు. మీకు దేవుని పట్ల ప్రేమ లేదని నాకు తెలుసు. నేను నా తండ్రి పేరిట వచ్చాను. నన్ను మీరు అంగీకరించలేదు, కాని ఒక వ్యక్తి స్వయంగా తన పేరిట వస్తే అతన్ని మీరు అంగీకరిస్తారు. మీరు పరస్పరం పొగుడుకుంటారు, కాని దేవుని మెప్పు పొందాలని ప్రయత్నించరు. అలాంటప్పుడు నన్ను ఎట్లా విశ్వసించగలరు? నేను మిమ్మల్ని నా తండ్రి సమక్షంలో నిందిస్తానని అనుకోకండి. మీరు ఆధారంగా చేసుకున్న మోషే మిమ్మల్ని నిందిస్తున్నాడు. మీరు మోషేను నమ్మినట్లయితే అతడు నన్ను గురించి రాశాడు, కనుక మీరు నన్ను కూడా నమ్మేవాళ్ళు. అతడు రాసింది మీరు నమ్మనప్పుడు నేను చెప్పింది ఎట్లా నమ్మగలరు
అని అన్నాడు.